నమస్తే, వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ఏపీలో జరగబోతోన్న స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు బిగించడానికి సీఎం జగన్ ఏ వ్యూహం రచించారు? ఎన్నికల్లో గెలిచే ప్రతిపక్షాల అభ్యర్థుల్ని అనర్హుల్ని చేయడానికి వైసీపీ అధినేత ఎలాంటి ఎత్తుగడ వేశారు? డబ్బు మద్యం పంపిణీలను అరికట్టే కొత్త చట్టాన్ని ఎందుకు శంకించాల్సి వస్తోంది? జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ పోలీసుల తీరుపై ఏ విమర్శలు వినిపిస్తున్నాయి? ప్రస్తుత ప్రతికూల పరిస్థితులలో స్థానిక సమరంలో ప్రతిపక్షాలు పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఏపీలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య సాగుతున్న నాలుగు స్తంభాలాట ఎలా ఉంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలలో డబ్బు మద్యం పంపిణీ జరగకూడదు. ఎవరైనా డబ్బు పంపిణీ చేసినట్టు రుజువైతే వారిపై అనర్హత వేటు వేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం చేశాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. ఏ పార్టీ వారైనా డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకోండి. డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లా ఎస్పీలకు జారీ చేసిన ఆదేశం ఇది. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఒక కామెంట్ ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే, పత్తిత్తు పరమాన్నం వండితే శుక్రవారం వరకు చల్లబడలేదట. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అభినందించాలి. ఎన్నికలలో డబ్బు మద్యం పంపిణీ పెద్ద బెడదగా మారినందున ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో గత 9 నెలలుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని శంకించాల్సి వస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టుగా ప్రత్యర్థి పార్టీల తరపున ఎవరైనా పొరపాటున గెలిస్తే డబ్బు మద్యం పంపిణీ చేశారని కేసులు పెట్టి వారిపై అనర్హత వేటు వేసే ప్రమాదం ఉంది. అధికార పార్టీ తనకు అనుకూలంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల నియమావళిని అమలు చేసే బాధ్యత, అధికారం ఎన్నికల కమిషన్కే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పోటీ చేసిన వారెవరైనా డబ్బు మద్యం పంపిణీ చేసినట్టు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపవచ్చు. కిట్టుకంతా ఇక్కడే ఉంది. ఎన్నికల కమిషన్కు ఉండే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రమింపజేసుకుంది. దీని ప్రకారం ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు ఎవరైనా గెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయరన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులున్న దుస్తులు ధరించడం మినహా పార్టీ కార్యకర్తలను మించిపోయి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులు ఇచ్చే ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. అదే అధికార పార్టీ వారికి నష్టం జరిగే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై SC ST అట్రాసిటీ చట్టం ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులు ఏ రీతిన రెచ్చిపోతారో చూడాలి. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు ఎవరైనా ఎక్కడైనా గెలిస్తే వారిపై తాజా చట్టాన్ని ప్రయోగించడం తథ్యంగా కనిపిస్తున్నది. ప్రత్యర్థులు డబ్బు మద్యం పంపిణీ చేసినట్టు అధికార పార్టీ కార్యకర్తలు అభిమానులతో ఫిర్యాదులు చేయించి ఆయా నేతలపై కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు చీమ చిటుక్కుమన్న పోలీసులు రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతుండడాన్ని చూస్తున్నాగా, ఎన్నికలలో ప్రత్యర్థులు డబ్బు మద్యం పంపిణీ చేసినట్టు సాక్ష్యాలు సృష్టించడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాదు. రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రులను ఆదేశించారు. తెలంగాణలో కూడా జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తన ఖాతాలో వేసుకుంది. 1.5 మున్సిపాలిటీలు చేజారిన అధికార పార్టీ సహించలేకపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కంటే 2 ఆకులు ఎక్కువ చదివిన ఏపీ సీఎం ఇప్పుడు ప్రత్యర్థులపై ప్రయోగించడానికి ఏకంగా చట్టాన్నే తెచ్చారు. ముఖ్యమంత్రి లక్ష్యం ఏమిటో, మనసులో ఏమి కోరుకుంటున్నారో తెలిసిన తర్వాత రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అందుకు అనుకూలంగా పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించకుండా ఉండరు. ఈ నేపథ్యంలో డబ్బు మద్యం పంపిణీ చేసిన వాళ్లు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా ఎస్పీలను ఆదేశించడం హాస్యాస్పదంగా ఉంది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే ఇప్పటిలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు మద్దతుదారులపై వెంటపడి మరీ కేసులు పెట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఒకటి అర సందర్భాల్లో ఒక స్థాయి నాయకులపై కేసులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్నే భయానక వాతావరణంలోకి నెట్టేశారు. విశాఖలో పర్యటించడానికై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనుమతించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేనన్న కారణంగా వెనక్కు పంపించేసిన ఘనత ఏపీ పోలీసులకే దక్కింది. ఈ ఉదంతంలో తమ ముందు హాజరు కావాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. డీజీపీని కోర్టుకు పిలిపించడం ఇది రెండవ పర్యాయం. పోలీస్ శాఖకు ఇంతకంటే తలవంపులేముంటాయి? తెలంగాణలో కూడా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఏపీ పోలీసులు మాత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. అందుకే చట్టాల గురించి ఏపీలో అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే పత్తిత్తు సామెతని చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్షాలు పోటీ చేయడం అవసరమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్థానిక ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నట్టు జనసేన, భారతీయ జనతా పార్టీ ఇదివరకే ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమిటో, పోలీసులు ఏమి చేయబోతున్నారో స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత కూడా స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలకు కూడా దూరంగా ఉండడం ఈ దేశంలో ప్రతిపక్షాలకు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సందర్భంగా స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివంగత జయలలిత కూడా స్థానికంతో పాటు ఉప ఎన్నికలలో కూడా పోటీ చేయలేదు. అయినా ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ఆమె అధికారం చేజిక్కించుకున్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసిన ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ బలం అంతంత మాత్రం కాగా జనసేనకు అంతో ఇంతో ఓటింగ్ ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో పార్టీ యంత్రాంగం నిర్మితం కాలేదు. కనుక అధికార పార్టీని ఢీకొట్టలేని పరిస్థితి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున స్థానికంగా అంత బలం లేకపోయినా భారతీయ జనతా పార్టీ నాయకుల వాయిస్ పెద్దగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే భయపడుతూ ఉంటారు. కనుక భారతీయ జనతా పార్టీ అండ కోసం ఇతర పార్టీలు వెంపర్లాడుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టాలని ఒక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడిందని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురుండేది కాదు. బహుశా ఈ పరిస్థితిని పసిగట్టే జనసేన హడావుడిగా భారతీయ జనతా పార్టీతో జత కట్టి ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా కలిస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు చెక్ పెట్టవచ్చును. గాని చంద్రబాబుతో చేతులు కలపడం భారతీయ జనతా పార్టీ పెద్దలకు సుతరాము ఇష్టం లేదు. కనుక ఇప్పట్లో అది జరగదు. రాజ్యసభలో బిల్లులకు ఆమోదం పొందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం. కనుక భారతీయ జనతా పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో జనసేనను కాదనుకోలేరు. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకోలేకపోతున్నారన్నది ఒక అభిప్రాయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు వచ్చినందున జనసేన, భారతీయ జనతా పార్టీ చెలిమి ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. పోటీ చేసిన స్థానాల్లో కనీస స్థాయిలో కూడా ఓట్లు సాధించలేని పక్షంలో ఈ రెండు పార్టీల కలయిక ఒక విఫల ప్రయోగంగా ఉండిపోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భారతీయ జనతా పార్టీ చేతులు కలపడం జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో భారతీయ జనతా పార్టీ జట్టు కట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. భారతీయ జనతా పార్టీ పెద్దలకేమో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం. జగన్మోహన్ రెడ్డికేమో తనపై ఉన్న కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చల్లని చూపు అవసరం. ఫలితంగా తెలుగుదేశం ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి. టూకీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఇది.
వీకెండ్ కామెంట్ లో
టూకీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఇది.
వీకెండ్ సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తర్వాత ఏపీలో టీడీపీ అభ్యర్థులు నేతల పరిస్థితి ఎలా ఉంది? స్థానిక పోరులు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి సాధించే పరమార్థమేంటి? కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే అమరావతి భవిష్యత్తు ఎలా తయారవుతుంది? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి సీఎం జగన్ను కలవడంపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి?
ఏపీలో జరగనున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఫలితం ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. 10 మాసాల క్రితం జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆర్థికంగా కూడా కుదేలయ్యారు. మెజారిటీ అభ్యర్థులు ఇప్పటికీ అప్పుల భారాన్ని మోస్తున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితిలో పార్టీ అధిష్టానం కూడా లేదు. ఇక కార్యకర్తలు అభిమానుల పరిస్థితి గ్రామాల్లో దారుణంగా ఉంది. కొంతమంది ఆర్థికంగా చితికిపోగా మరికొంతమంది ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాక వెలవెల్లాడిపోతున్నారు. వీటన్నింటిని అధిగమించి ఎవరైనా తల ఎగరేస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి సర్పంచులుగా, ఎంపీటీసీ జడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఎంతమంది ముందుకొస్తారో తెలియదు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పరిస్థితి అనుకూలంగా లేదనుకున్నప్పుడు, శత్రువు ఊపు మీద ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గడం యుద్ధతంత్రంలో ఒక భాగం. ఇలా చేయడాన్ని పలాయనవాదంగా భావించడానికి లేదు. అయితే ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకుంటే పార్టీ శ్రేణులు మరింత ఢీలా పడే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే స్థానిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన పార్టీలే గెలవడం సహజం. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. నిజానికి స్థానిక ఎన్నికలలో తెలంగాణలో అధికార పార్టీకి ఓటింగ్ శాతం పడిపోయింది. అయితే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడంతో అధికార పార్టీ భారీగా లబ్ధి పొందింది. ఎన్నికల ముందు వరకు తెలంగాణలో మేమే అధికార పార్టీకి ప్రత్యర్థులం అని పోటీలు పడిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల తర్వాత డీలా పడ్డాయి. లోక్సభ ఎన్నికల తర్వాత తమ బలం అతిగా ఊహించుకున్న భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల తర్వాత నీరుగారిపోయింది. తెలంగాణలో ఇక అధికారంలోకి రావడమే ఆలస్యమని నమ్మడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటువంటి అభిప్రాయాన్ని కలిగించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పుడు వాస్తవంలోకి వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ పీతల గుంపులా ఒకరినొకరు కిందకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం లెక్కలేనంత మంది పోటీ పడుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్ పట్ల ప్రజలలో నమ్మకం మరింత సడలింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ మరింతగా బలపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితులు ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య చీలిపోతుంది కనుక అధికార పార్టీనే లబ్ధి పొందుతుంది. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయితే అది ఏ స్థాయిలో అన్నదే ప్రశ్న. ప్రభుత్వం తీరు వల్ల జరగబోయే అనర్థాలను హిందీ స్థాయి జనం గ్రహించే పరిస్థితి లేదు. సంక్షేమం పేరిట తమకు డబ్బులు పంచుతున్నారు కనుక వారిలో అసంతృప్తి ఉండడానికి అవకాశం లేదు. మధ్యతరగతి ప్రజలు మాత్రం ప్రభుత్వ పనితీరు పట్ల పెదవి విరుస్తున్నారు. ఈ కారణంగా స్థానిక ఎన్నికల్లో వారు ఓటింగ్ లో పాల్గొంటారా అన్నది సందేహమే. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓటు వేస్తారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే కోరుకుంటున్నారు. మరోవైపు రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం 3 నెలలు దాటింది. అమరావతిని చంపేయడం వల్ల భవిష్యత్తులో జరిగే నష్టాన్ని ఇప్పటికీ ఇతర ప్రాంతాల ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతానికి రైతుల ఉద్యమ ప్రభావం కృష్ణా గుంటూరు జిల్లాల్లో అంతో ఇంతో కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు ఈ 2 జిల్లాల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా వస్తే దాని ప్రభావం రైతులు చేస్తున్న పోరాటంపై ఖచ్చితంగా పడుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు పోటీ చేసిన తర్వాత కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలింపు విషయంలో ముఖ్యమంత్రికి అడ్డుండదు, మూడు రాజధానుల నిర్ణయానికి స్థానిక ప్రజల మద్దతు కూడా ఉందని అధికార పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో గాని మరెక్కడైనా గాని ప్రతిపక్షాలు గెలిస్తే వారిపై కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని ప్రయోగించరన్న గ్యారంటీ లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ వ్యవస్థన్నా లెక్కలేనితనం కనిపిస్తోంది. విజయనగరం రాజవంశానికి చెందిన పీవీజీ రాజు ఏర్పాటు చేసిన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజును తొలగించి ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయితని నియమిస్తూ అర్ధరాత్రి జీవో జారీ చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బరి తెగింపు స్పష్టమవుతోంది. విజయనగరం రాజవంశీయులను ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. అశోక్ గజపతిరాజు సోదరుడు దివంగత ఆనంద గజపతిరాజు ఎన్టీఆర్ తొలి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. అప్పట్లో ఆనంద గజపతి ఎప్పుడైనా తనను కలవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ లేచి నిలబడి మరీ రండి గజపతుల వారు అని ఆహ్వానించేవారు. అంతటి గౌరవాన్ని అందుకున్న ఆనంద గజపతిరాజు సోదరుడు అశోక్ గజపతిరాజు సోదరుడి మరణం తర్వాత మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఢిల్లీలో అశోక్ గజపతిరాజు చికిత్స పొందారు. ఆసుపత్రిలో ఉన్న ఆయనను అర్ధరాత్రి చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విజయనగరంతోనే కాకుండా స్థానిక ప్రజలకు కూడా పరిచయం లేని సంచయితను నియమించడం జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. అన్యమతస్థురాలైన సంచయితను హిందూ దేవాలయాల ఆలనా పాలనా చూసే మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా ఎలా నియమిస్తారని అశోక్ గజపతిరాజు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో తమ సంస్థ తరపున ప్రభుత్వంలో వ్యవహారాలు పర్యవేక్షించే పరిమళ్ నత్వాని అనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వవలసిందిగా కోరడానికై రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తమ తరపున ఒకరికి రాజ్యసభ సీటు కావాలని ముఖేష్ అంబానీ ఒక రాజకీయ పార్టీని కోరడం ఇదే మొదటిసారి. అది కూడా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణానికి తానే కారణమని నిందించిన జగన్మోహన్ రెడ్డిని స్వయంగా వచ్చి ముఖేష్ అంబానీ కలవడం వింతగా భావిస్తున్నారు. ఈ పరిణామం వల్ల ముఖేష్ అంబానీ స్థాయి తగ్గి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాయి పెరిగింది. నిజానికి ముఖేష్ ని కలవడానికి తానే ముంబై వస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా కోరుతున్నారట. అప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి పెద్దగా ఆసక్తి చూపని ముఖేష్ ఇప్పుడు తానే స్వయంగా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖేష్ జగన్ మధ్య సమావేశాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారని చెప్తున్నారు. రాజ్యసభ పదవీ కాలం ముగియనున్న నత్వాని మళ్లీ ఆ పదవిని కోరుకుంటున్న విషయం తెలుసుకున్న విజయసాయిరెడ్డి అటు నుంచి నరుక్కొచ్చారు. నత్వానిని ప్రయోగించి ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేలా ఏర్పాటు చేశారు. అంబానీ అంతటి వాడు స్వయంగా వచ్చి రాజ్యసభ సీట్ అడిగితే కాదనడానికి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాదు కదా, అందుకే అడిగిన వెంటనే ఓకే చేశారు. ఎంతైనా విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద అసెట్ అనే చెప్పాలి. తమపై ఉన్న కేసులతో పాటు ఢిల్లీలో ఇతర వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డే పర్యవేక్షిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి జగన్ కు మధ్య అనుసంధానకర్తగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. విజయసాయిరెడ్డి పన్నిన వ్యూహం కారణంగా ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ అత్యంత గోప్యంగా తాడేపల్లి వచ్చి మరీ జగన్ను కలిసి ఆయన ఆతిథ్యం స్వీకరించారు. ముఖేష్ వంటి వారు కూడా బలహీనతలకు అతీతం కాదన్నమాట.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.